పదో వచనం నుంచి పద్నాలుగు వచనాలు చదువుకుందాం. పది నుంచి పద్నాలుగు వచనాలు చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికి కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు ఏ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవారు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టులో పండుకొని ఉండటం మీరు చూచేదని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టడైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ సహాయం కొరకు ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవ, సర్వశక్తి మంతుడా, దయగల రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదేను 28వ తేదీ మీది ఉదయకాలపు మీ సన్నిధిలో గడపడానికి మీరు చూపిన కృపకై మీకు వందనాలు. మరలా సాయంకాలం మధ్యాహ్నం కూడా మీ సన్నిధిలో గడపడానికి మీరు తెరిచిన ద్వారాలకై మీకు వందనాలు. నిబిడలుగా మేమంతా కూడి మీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాం. మమ్మను బలపరిచే దేవుడవు, మాతో మాట్లాడే దేవుడవు అని నమ్మి స్తుతిస్తూ చదవబడ వాక్య భాగం అర్థమవడానికి సహాయం చేయండి. నాకు మాకు దీవెనకరంగా మార్చండి. లూకాసు వార్త ధ్యానం మా ఆత్మీయ జీవితానికి మేలుకరంగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని ఇంకా స్పష్టముగా లోతుగా చూడగలిగినట్లుగా, మీ ఉద్దేశాలు నెరవేరినట్లుగా సహాయం చేయండి. వచ్చిన వారిని బలపరచండి, రావాల్సిన వారి మీద కనకరపడండి, మేలు చేయండి, మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ మరొకసారి ఈ ప్రత్యేకమైన ఐక్య ఆరాధనకు ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనం ప్రతి ఐక్య ఆరాధనలో నూతన సహవాసాన్ని ప్రారంభించుకుంటున్నాం. అయితే ఈ వారం రేపు మాత్రమే మనం ఐక్య ఆరాధన కలిగి ఉన్నాం. ఈరోజు రేపు నూతన సహవాస ప్రతిష్ఠ ఉంది. ఈరోజు అట్లాగే శుక్రవారం జరగాల్సింది కూడా పోస్ట్పోన్ చేసుకున్నారు. ప్రార్థన చేద్దాం. నూతన సహవాసాలు కట్టబడడానికి ప్రార్థన చేద్దాం. రేపు మన్యం స్త్రీల సహవాస ప్రతిష్ఠ ఆరాధన రేపు మధ్యాహ్న కాల సమయంలో కలిగి ఉన్నాం. దాని కొరకు ప్రార్థించండి. ఈ వారం ఏలూరు ఎన్టీఆర్ గృహ దర్శనాల కొరకు సిద్ధపడతా ఉన్నాం. గత వారం మనం ప్రార్థన చేసినట్లుగా హైదరాబాద్ 5వ వార్షిక ఆరాధనని చాలా గంభీరంగా దీవెనకరంగా ప్రభు జరిగించారు. ప్రార్థించిన అందరికీ వందనాలు. మనం లూకా సువార్త ధ్యానంలో భాగంగా 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి 9 వచనాల వరకు గత వారం ధ్యానం చేయగలిగాం. అందులో యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం, ఆయన రాజులకు రాజుగా చూడగలుగుతున్నాం. ఆయన ఎక్కడ పుట్టాలో, ఏ ప్రాంతంలోకి రావాలో ముందుగానే వాక్యం చాలా స్పష్టంగా ప్రవచనం మిగా గ్రంథంలో ఉన్న మాట ప్రకారంగా ఆయన ప్రవేశం కొరకు లోక చట్టాలు సమకూడి జరగడం కూడా చూడగలిగాం. సీజర్ అగస్టస్ ఆజ్ఞ ఇవ్వటం, అది దేవుని ప్రణాళికలో భాగంగానే అది ఆజ్ఞ రావటం, దేవుడు మానవ చట్టాలపైన మానవ రాజులపైన అధికారులపైన సర్వాధికారి అయి ఉన్నారు, ఆయన ప్రణాళికలోనే అన్ని సమకూడి జరుగుతూ ఉన్నవని కూడా మనం చూడగలిగాం. అయితే ఆ మహారాజు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎంత సాధారణ పరిస్థితులు గుండా వచ్చారు, ఎంత సాధారణ ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు, అట్లాగే గొర్రెల కాపర్లకి కనపరుచుకోవటం, గొర్రెల కాపలు కనపరుచుకోవటం, పశువుల తొట్టులోకి రావడం, పశువుల పాకలోకి రావటం, అవన్నీ దేవుడు మానవుని కొరకు చేసిన రక్షణ కార్యానికి ఆత్మీయ విషయాలు కూడా మనం చూస్తూ వచ్చాం. ప్రధానంగా 10వ వచనం నుంచి 14వ వచనాల మీద నేను కొన్ని విషయాలు మన ఆత్మీయ మేలు కొరకే పంచుకోవడానికి కష్టపడుతూ ఉన్నాను. ఇది యేసుక్రీస్తు ప్రభు చాలా సాదాసీదాగా ఈ భూమి మీద ప్రవేశించారు. భౌతిక నేత్రాలకు ఆయన ఏమాత్రం దేవుడు కాదు, మానవుల్లో కూడా అంత దీన స్థితిలో ఎవరు ఉండరు, అంత దీనత్వం ఎవరు కోరుకోము. అంత దీనుడిగా ఉన్న ఆయన దేవుడు ఎట్లా అవుతాడు, మానవుడే కదా అని అనిపించవచ్చు. ఇప్పటికీ అది వివాదాంశంగానే చర్చనీయాంశంగానే ఇంకా ఇప్పటికి కూడా మనం చూస్తా ఉన్నాం ఆయన మానవుడు దేవుడు కాదు అని. అయితే పరలోకం ఆయన భూమి మీదకి రావడానికి ముందు ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రవచనాల సారం ఏం చెప్తా ఉందంటే, ఆయన ఎంత మాత్రం మానవుడు మాత్రమే కాదు మానవుడుగా వచ్చిన దేవుడు. అది మీకా గ్రంథం 5:2 ఉన్న ప్రవచనం. ఎక్కడ పుట్టాలి, బెత్లెహేములో, ఎవరికి పుట్టాలి, కన్యకు పుట్టాలి, ఏం పేరు పెట్టాలి, ఆ పేరు, ఊరు, పేరెంట్స్, అన్ని దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా ఆయన లోకానికి రావటం జన వృత్తాంతంలో మనం చూడగలం. ఆయన వచ్చాడు పశువుల పాకలోకి, పశువుల తొట్టులోకి, పొత్తిగుడ్డల్లోకి, చాలా సాధారణమైన భౌతిక నేత్రాలకు ఏమాత్రం దైవత్వం కనిపించిన స్థితిలోకి వచ్చాడు. కానీ పరలోకం ఆయన వెంట వచ్చింది, పరలోక సైన్య సమూహం ఆయన వెంట వచ్చింది, దేవదూత ఘనం ఆయన ఆరాధిస్తా ఉన్నారు, పరలోకపు దూత ఆయన గురించి గంభీరంగా ప్రకటిస్తా ఉన్నాడు. అవి మనం ధ్యానించినప్పుడు తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని, దేవుడు మానవుల కొరకు చేసిన రక్షణ కార్యాన్ని చూడగలుగుతాం. అందులో దూత వర్తమానంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి మనం అర్థం చేసుకోవడానికి, మనం ఎవరితోనైనా షేర్ చేసుకోవడానికి, సువార్తను పంచుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోవటం ప్రయోజనకరంగా ఉంటుంది. బైబిల్ గ్రంథాలు కలిగి నోట్స్ కలిగి ఉండటం మంచిది అని జ్ఞాపకం చేస్తున్నాను. 2వ అధ్యాయము 10వ వచనం, 2వ అధ్యాయము 9:10 వచనాలు, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం చూస్తున్న మొదటి మాట భయపడకుడి, 9వ వచనంలో వారు మిక్కిలి భయపడ్డారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ద్వారా వచ్చిన మొదటి జయం భయం మీద విజయాన్ని మనం చూడగలం, భయం మీద విజయాన్ని మనం చూడగలం. మనకు కూడా చాలా రకాలైన భయాలు ఉన్నాయి. జబ్బు అలా భయపెడుతుంది, చావు అది కూడా భయపెడుతుంది, అన్ని చిన్న చిన్న జంతువులు కూడా, బల్లులు పిల్లులు కూడా భయపెడుతున్నాయి. ఎన్నో భయాలు మన గుండెల్లో ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద భయం మరణ భయం. వాక్యం ఏం మాట్లాడుతుంది అంటే, భయం లేని వారి కానీ దేవుడు మనం పుట్టించాడు. ఎప్పుడు భయం ప్రారంభమైంది, మూలానికి వెళ్ళాలి. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదివితే, అందుకడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది గనక భయపడి దాగుకుంటున్నాను. ఆదాము భయపడుతున్నాడు, అవ్వ భయపడతా ఉంది, దేవుణ్ణి చూసి భయపడుతున్నారు, దేవుడి దగ్గరికి రావడానికి భయపడుతున్నారు. దాక్కుంటున్నారు, చీకట్లోకి వెళ్తున్నారు. పాపం భయాన్ని తీసుకొచ్చింది, పాపం భయాన్ని తీసుకొచ్చింది, దూరం చేసింది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఆ భయాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాం. ప్రభు యోహాను సువార్తలు ఎలా అంటున్నారు, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట చదవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట చదవాలి. 3వ అధ్యాయము 20వ వచనం. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. వెలుగులో ఉండడానికి ఇష్టపడరు, దాక్కుంటారు, చీకట్లో కార్యాలు చేస్తారు, వెలుగునిష్టపడరు. కారణం వాక్యం అంటుంది, వారు దుష్కార్యాలు చేయవారు, వారు చెడ్డ క్రియ. 19వ వచనం, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. మూలాల్లో ఏదేం తోటలోకి వెలుగై ఉన్న దేవుడు, ఆయన వారి మధ్యకు వస్తే వారు దాక్కుంటున్నారు, ఆయన ముందుకు రావడానికి ఇష్టపడతలా. కారణం ఏంటి? భయం. అట్లాగే యోహాను సువార్త ప్రారంభంలో రాస్తాడు, నిజమైన వెలుగు లోకంలోకి వచ్చింది, మనుషులు వెలిగిస్తుంది, జీవపు వెలుగు, కానీ మనుషులకి వెలుగొద్దు, చీకటే. వెలుగు ఇష్టపడడం వల్ల చీకట్లో దాక్కుంటున్నారు, అందరు చూస్తే ఏమనుకుంటారో అన్న భయం ఉన్న ఆ చీకటి కార్యాలకు బానిసలైపోయారు. కావున పిల్లరా, మనం భయం పాపం యొక్క కాన్సిక్వెన్స్ గా, పాపం యొక్క ఫలితంగా మూలాల్లో కూడా చూడగలుగుతున్నాం. అట్లాగా చీకట్లోనూ దాక్కుంటూ భయపడుతూ ఉన్న జీవితాలకు ప్రభు అయిన యేసు యొక్క జననం ఎట్లాంటి సందేశాన్ని ఇచ్చిందంటే, నో మోర్ ఫియర్, ఫియర్ నాట్, భయపడొద్దు, భయపడొద్దు. అన్ని భయాలకు పరిష్కారం యేసుక్రీస్తు ప్రభు యొక్క జననముగా చూడగలుగుతున్నాం. హెబ్రీ గ్రంథకర్త ఇట్లా రాస్తా ఉన్నాడు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకును. అండలైన్ చేద్దాం, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎందుకు రక్త మాంసాలు ధరించుకొని మానవుడిగా వచ్చాడంటే, రక్త మాంసాలతో ఉన్న మనుషులు మరణ భయంతో పీడించబడుతున్నారు. జీవితకాలం అంతా మరణ భయము చేత ఉన్న వారిని విడిపించడానికి, విడిపించడానికి. చావు అన్న మాట వినగానే చెవులు మూసుకునే సంస్కృతి, చావు అన్న మాట వినడానికి కూడా ఇష్టపడని పరిస్థితి. అట్లాగని చెప్పి చావు రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఏంటి దీని పరిస్థితి, దీని మూలం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి అని చావును జయించడానికి లోకం ఆలోచించట్లేదు. కానీ దేవుడే, దేవుడే ఆ చావు భయం నుంచి విడిపించడానికి తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ జననం యొక్క సందేశంలో ఏం చూస్తున్నామంటే, ప్రతి భయానికి విరుగుడు, ప్రతి భయానికి విరుగుడు. రోగం భయపెట్టలేదు, మరణం భయపెట్టలేదు, చీకటి భయపెట్టలేదు, ఏది భయపెట్టలేదు. అన్ని భయాల నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం విరుగుడుగా, అన్ని భయాలకు విరుడుగా లేఖనాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, కీర్తన గ్రంథం 23వ కీర్తన 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, కారణం నీవు నాకు తోడయుందు, నీ దుడ్డికర్ర నీ దండము నన్ను ఆదరించును. దేవుడికి దూరమైపోయి భయపడుతూ దాక్కున్న వారికి దేవుడు వారి సమీపానికి వచ్చాడు, మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు, మనకు కనిపించే రూపంలో వచ్చాడు, మనం వినగలిగిన స్వరంతో మాట్లాడాడు, మన స్థాయికి దిగి వచ్చాడు, తన మహిమను తగ్గించుకున్నాడు, ఆయన దైవత్వాన్ని వదిలి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నిన్ను విడువను, ఎడబాయను, భయపడొద్దు అన్న వాగ్దానాలు మనకున్నాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక మనకున్న అన్ని భయాలకు విరుగుడుగా మనం ఈ యేసుక్రీస్తు ప్రభు గురించిన సందేశంలో సువర్తమానము మన భయాలకు విరుగుడిని అందిస్తా ఉంది. అట్లాగే 2వ మాట, మూలవాక్యం కంప్లీట్ గా మనం లూకా సువార్త 2:10-14 మీదే మనసు పెడతాం. అవసరాన్ని బట్టి కొన్ని వాక్యాల వరకు బయటకు వెళ్ళిన మూలవాక్యం మాత్రం లూకా సువార్త ధ్యానంలో 2:10-14. అందులో 10వ వచనంలో 9వ వచనంలో భయపడుకుడి అన్న మాట యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త సందేశం భయాలను తొలగించినట్లుగా చూడగలుగుతున్నాం. 2వ మాట 10వ వచనం, అయితే ఆ దూత భయపడుకుడి 2వ మాట, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ఇది సంతోషం కాదు, ఇది ఆనందం కాదు. చాలా విషయాలు మనకు సంతోషాన్ని పుట్టిస్తాయి. మంచి భోజనం, మంచి బట్ట, మంచి వార్త, మంచి కార్యాలు చాలా ఇవి సంతోషాన్ని కలిగజేస్తాయి. కానీ ఇవి అలాంటి వార్త కాదు. ఈ వార్త ఎలాంటిదంటే మహా సంతోషకరమైన సువర్తమానం, మహా సంతోషం, అన్ని సంతోషాలు మించిన గొప్ప సంతోషం, అన్ని సంతోషాలు మించిన గొప్ప సంతోషాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం లోకానికి అందించినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఏంటి ఈ గొప్ప సంతోషం అంటే, ఆ అన్ని దుఃఖాలకు విరుగుడు, అన్ని బాధలకు విరుగుడు, ప్రతి శ్రమకు విరుగుడుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని లేఖనాల్లో మనం చూడగలం. మళ్ళా మూలానికి వెళ్తే ఆదికాండం 3వ అధ్యాయము 16వచనంలో ఆయన స్త్రీతో, నీ ప్రయాసము, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో పిల్లలకు అంటావు, అక్కడ ప్రయాసం కనబడుతుంది, గర్భవేదన కనబడుతుంది, వేదన కనబడుతుంది. అట్లాగే స్త్రీకి మాత్రమే కాదు, పురుష జాతికి అంతటికి వచ్చిన గొప్ప శ్రమ 19వ వచనం, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందువు. ఏలయనగా నీవు నేల నుంచి తీయబడితేవి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు. 17వ వచనంలో, ప్రయాసముతోనే నీ బ్రతుకు దినాలనియు దాని పంట తిందువు. 16వ వచనంలో, ప్రయాస స్త్రీకి వచ్చింది, వేదన గర్భవేదన స్త్రీకి వచ్చింది. 17వ వచనంలో, ప్రయాస పురుష జాతికి అంతటికి వచ్చింది. కాబట్టి చెమటలు కాచుకుంటూ జీవించాల్సిన జీవితం, రక్తాన్ని చెమటలుగా మార్చుకొని పరిగెట్టాల్సిన జీవితం గొప్ప ప్రయాస. మూలాల్లో స్త్రీ జాతికి ప్రయాస వచ్చింది, పురుష జాతికి ప్రయాస వచ్చింది, వేదన వచ్చింది, శ్రమ వచ్చింది, చెమటలు కక్కుకుంటూ జీవించే జీవితం శాపంగా వచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. అందుకే కీర్తనకారుడు అంటాడు 90వ కీర్తన 10వ వచనంలో, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే.
ప్రసంగి అంటాడు తన గ్రంథంలో మొదటి మాటల్లో, సూర్యుని కింద భూమి మీద మనుషులు పడుతున్న పాటు పాటు అంతటి వల్ల వాళ్ళు కలుగుతున్న లాభం ఏమీ లేదు, వ్యర్థం వ్యర్థం, సమస్తం వ్యర్థమే. కాబట్టి మనం ఏదో క్షణికమైన సుఖము, అల్పకాలపు సుఖాలు, అల్పకాలపు సంతోషాలు చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం లోకానికి తాత్కాలికమైన సంతోషం కాదు, ఇది ఇది మహాసంతోషం, ఇది మహాసంతోషంగా వాక్యం మాట్లాడుతూ ఉంది. ఏ శ్రమ, ఆ వేదన, దుఃఖం, బాధ మనం కొందించుకున్నామో పాపం యొక్క ఫలితంగా, ఆ పాపం యొక్క ఫలితానికి పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు జననం ద్వారా సంపూర్ణ విడుదల కలుగుతున్నట్టుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇది మన దుఃఖానికి విరుగుడు, మన వేదనకు విరుగుడు, మన శ్రమలో విశ్రాంతిని అందించే వార్తగా లేఖనాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. కావున ప్రిలరా, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అపొస్తల కార్యాల గ్రంథం 16:24-25 పౌలు శీలలు చెరసాలలో ఉన్నారు. పుండులు బాదుకోవాలి, చంపలు పెరుక్కోవాలి, ఏంటి మాకి కర్మ, ఏంటి మాకి గతి, అలా లేరు. కాళ్లకు బొండ వేయబడ్డ, లోపల చీకటి గదిలో వారు బంధించబడ్డ, వారు పాటలు పాడుతున్నారు, వారు ఆరాధిస్తున్నారు, వారు స్తుతిస్తున్నారు. స్తుతి ఆరాధన పాటలు సంతోషానికి సంకేతమైతే చెరసాలలో వాళ్ళ సంతోషం ఎట్లా పుట్టింది, చెరసాలలో సంతోషం వారికి ఎట్లా పుట్టింది? కాబట్టి మనం చిన్న చిన్న వాటిని చూసి వాటికే చాలా బాధపడుతూ చాలా వేదన చెందుతూ ఉండగా సువార్త సత్యాలు మనల్ని ప్రతి విధమైన దుఃఖం నుంచి బాధ నుంచి విడిపించేవిగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. ప్రకటన గ్రంథంలో ఇలా రాస్తాడు, ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయము పదహారవ వచనం. ఏ ప్రయాస, ఏ వేదన, ఏ నుదిరి చెమట కారుస్తూ ఆహారం తినటం, ఈ ప్రయాస అంతటికి విరుగుడు వాక్యంలో చూడగలుగుతున్నాం. వారికి ఇక మీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను తగలదు. ఎల అనగా సింహాసన మధ్య మందుండి గొర్రెపిల్ల వారికి కాపరి జీవ జలముల బొగ్గు వద్దకు వారు నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయును. బాష్పబిందువులు లేవు, ఆకలి దప్పులు లేవు, ఏ న్యాచురల్ గా నేచర్ వల్ల కలిగే ఇబ్బందులు లేవు, ఎండ దెబ్బ వడగాలి దెబ్బ కూడా లేదు. ఆయన కాపరి, ఆయన కాపరి, ఆ కాపరత్వంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రిల్లరా, పాపం మూలాల్లో ఏ భయాన్ని తీసుకొచ్చిందో ఆ భయాన్ని, అన్ని భయాల నుంచి ఆయన జననం నమ్మిన విశ్వాసిని విడిపిస్తుంది. పాపం ఏ శ్రమను శాపాన్ని తీసుకొచ్చిందో కడపటి ఆధామగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, నిరీక్షణలోకి వచ్చిన వారు, వారు ఆ ప్రతి వేదన నుంచి విడుదల పొందబోతున్నాము అన్న నిరీక్షణలోకి వస్తారు. వారికున్న పరిస్థితులు ఏవి వారిని కుంగదీస్తా ఉన్నాయో వాటిని సరిగ్గా అర్థం చేసుకొని శ్రమంలో కూడా సంతోషించే విశ్వాసం, శ్రమంలో కూడా సంతోషించే విశ్వాసం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 రాయబడతా ఉంది, ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. పరిస్థితులు ఎలాగున్నా సరే ప్రభువులో ఆనందపడటం, ప్రభువును బట్టి ఆనందించటం. రేపు ఈ శ్రమకు బహుమానం ఉంది, ఈ కష్టానికి బహుమానం ఉంది, ఈ శాపం నుంచి విడుదల ఉంది, ఈ శాపానికి విరుగుడు ఉంది అన్న నిరీక్షణ మనల్ని మనకున్న ప్రతి పరిస్థితి నుంచి కూడా దుఃఖంలో మునిగిపోయే మనల్ని బయటకు తీసుకొస్తుంది. చాలాసార్లు బంధువులు, రక్తబంధువులు ఎవరైనా చనిపోతే అది మాటల్లో వర్ణించలేనంత వేదన గుండుకోత. ఆ మాటల్లో వర్ణించలేనంత వేదన గుండుకోత విశ్వాసి ఎట్లా చూస్తారంటే, దాని దగ్గర కూడా నిశ్చింతగా ఉండగలుగుతాం, దాని దగ్గర కూడా మనం ప్రభును స్తుతించగలుగుతాం. కారణం అది ప్రమోషన్, అది ప్రభువును కలుసుకోవటం, అది నష్టం కాదు, అది గొప్ప లాభం. దాని కొరకే మనం బ్రతుకుతున్నాం, దాని కొరకే ఎదురు చూస్తున్నాం. ఏ భయము, ఏ దుఃఖము మనం పాపం యొక్క పర్యవసానంగా ఈరోజు అనుభవిస్తా ఉన్నామో, యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకుంటే, యేసుక్రీస్తు ప్రభుని అర్థం చేసుకుంటే ఆ భయాల నుంచి బయటకు వస్తున్నాం, ఆ ప్రయాస వేదన దుఃఖం నుంచి బయటకు వస్తాం. అది గొప్ప సంతోషమైన వార్తగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. రెండు మాటలు, ఒకటి భయం నుంచి విరుగుడు ఆయన జననం తీసుకొచ్చింది, శ్రమ నుండి విడుదల కూడా ఆయన జననం వల్ల కలిగినట్లుగా చూడగలుగుతున్నాం. మూడో మాట లూకా సువార్త 2:10 లూకా సువార్త 2:10లో, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఎవరికి ఇది? ప్రజలందరికీ. ఇది అమెరికా వాళ్ళకి మాత్రమే కాదు, ఇది ఇంగ్లీష్ భాష మాట్లాడుతున్న వారికి మాత్రమే కాదు, ఇది భారతీయులకు అప్లై కాదు అని కాదు. ఒక ఆయన తెలియక ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క నెట్వర్క్ భారతదేశంలో పనిచేయదు. ఇక్కడ ఈ దేవతల సిమ్ కార్డు వేయాలి, అది అమెరికా వెళ్తే ఆ నెట్వర్క్ పనిచేస్తుంది. ప్రార్థన అమెరికా వాళ్ళు చేస్తేనే వింటాడు, ఆయన భారతీయులు చేస్తే వినడు. ఆయన భారతీయుల దేవుడు కాదు అన్నది ఆయనకున్న సంకుచిత భావంతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం ఏమంటుందంటే, చాలా మంది ఇలాగే ఆయన ఇస్రాయేల్ కొరకు మాత్రమే పుట్టాడు, ఆయన యూదులకు మధ్యకు మాత్రమే వచ్చాడు, ఆయన అన్ని జనుల వద్దకు వెళ్ళొద్దు అన్నాడు, ఆయన ఆసియా ప్రాంతానికి వెళ్ళొద్దు అన్నాడని కొన్ని వాక్యాలు అసందర్భంగా తీసుకొని వారు మాట్లాడుతూ ఉన్నారు. మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట, ఏ జాతి అయినా, ఏ భాష అయినా, ఏ జనాంగమైనా, ఎవరైనా సరే అందరికీ ఆయన రక్షకుడు, అందరికీ ఆయన విమోచకుడు, అందరికీ ఆయన చాలినవాడు, ప్రజలందరికీ, ఇందులో పెద్దవారికి చిన్నలకి, ఏ జాతి మతము ఏ భేదం లేకుండా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన చాలినవాడు, ఆయన వారికి రక్షకుడుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అపొస్తల కార్యాల గ్రంథం 10:36 యేసు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అన్ని కాలాల్లో ఉన్నవారికి ప్రభు, అన్ని దేశాల్లో ఉన్నవారికి ప్రభు, అన్ని భాషలు మాట్లాడుతున్న వారికి ప్రభు. ఆయనకి రాని భాష అంటూ ఏది లేదు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 5:17 నుంచి మనం చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 5:17 నుంచి మనం చదివితే, మరణం ఒకని అపరాధ మూలమున వచ్చినదే, ఆ ఒకని ద్వారను ఏలని ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే మరణిత్యముగా యేసుక్రీస్తు అని ఒకని ద్వారానే ఏలుదురు. మరణం ఒకని ద్వారా అందరినీ ఏలింది, ఆ జీవం యేసుక్రీస్తు ప్రభు ద్వారా అందరినీ ఏలింది. 18:18 కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదే మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయను, ఒకరి పాపం అనేకుల మీద ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిందో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఎలాగనగా, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు. ప్రభునందు పిల్లరా, వాక్యంలో మనం చూడగలుగుతున్న మాట, ఆయన ఈ భయానికి, ఈ మరణానికి, ఈ వేదనకు ఒక్కరి పాపం కారణమైతే, ఒక్కరి పాపం కారణమైతే దీనంతటికి విరుగుడు ఆ యేసుక్రీస్తు ప్రభు జననముగా లేఖనాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు విలువైన వారే. సమరయ స్త్రీ, ఆమెతో మాట్లాడకూడదు, ఆయన మాట్లాడాడు. కుష్టి రోగిని ఎవరు ముట్టుకోకూడదు, ఆయన ముట్టుకున్నాడు. ఆయన ముట్టుకున్నాడు, ఏ ఒక్కరిని త్రోసేయలేదు. ఏ ఒక్కరిని ఆయన నా వల్ల కాదు, నేను చేయలేదు అనలేదు. ఇస్రాయేల్ మధ్య ఆయన ఉన్న, ఇస్రాయేల్ మధ్య ఆయన పనిచేసిన, ఆయన ప్రణాళికలో సమస్తాన్య జనులు ఉన్నారు, ఆయన రక్షణలో అందరూ ఉన్నారు, నువ్వు నేను కూడా ఉన్నా. కాబట్టి ఈ వార్త, ఈ మహా సంతోషకరమైన సువార్త, భయం నుంచి విరుగుడు పుట్టించే ఈ వార్త, ప్రతి శ్రమ నుంచి, వ్యాధం నుంచి, దుఃఖం నుంచి విరుగుడుగా ఉన్న ఈ వార్త, ఇది అందరికీ, అందరికీ ఈ మందు, అందరికీ దీని ప్రభావం, అందరికీ యేసు నామం ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు నామం ప్రతి పాపిని విమోచించగలుగుతుంది. ఆయన రక్షించలేని పాపి ఎవరూ లేరు, ఆయన క్షమించలేని పాపం ఏదీ లేదు. అందరికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ ఆ విశేషం, అందరికీ ఆశీర్వాదం అందరికీ అని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అపొస్తల కార్యాల గ్రంథం 4:12 మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామంననే మన రక్షణ పొందాలి గాని ఆకాశం కింద మనుషులు ఇవ్వబడ్డ మరి ఏ నామున రక్షణ పొందలేదు. ఆయన ప్రత్యేకమైన వాడు, అందరిలాంటి వాడు కాదు. ఆయన నామం ద్వారా అందరికీ, ప్రతి ఒక్కరికి ఏ భేదం లేకుండా రక్షించడానికి ఆయన సమర్థుడు. కాబట్టి ఈ వార్త అందరికీ, సువార్త అందరికీ మనం అందించబద్దులమై ఉన్నామని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. అట్లాగే మూల వాక్యం రోమీ లూకాసువార్త 2:11 చదివితే, లూకాసువార్త 2:11 చదివితే అక్కడ రాయబడ్డ మరొక విశేషమైన మాట, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అయిన క్రీస్తు రక్షకుడు, రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అన్న మాట దగ్గర మత్తయి సువార్త 1:21 చదవాలి. ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు. ఆయన దేనికి రక్షకుడు? ఆస్తులకు రక్షకుడా? ఆయన దేని నుంచి రక్షిస్తాడు? ప్రమాదాల నుంచా? అప్పుల నుంచా? కష్టాల నుంచా? దేని నుంచి రక్షిస్తాడు? వాక్యంలో మనం చూడగలుగుతున్నాం, ఆ అన్నిటికీ కారణమైన పాపం, నష్టమంతటికి కారణమైన పాపం. పాపం అంటే దేవుడికి వ్యతిరేకమైన కార్యం, దేవుని నేచర్కి విరుద్ధమైన కార్యం. ఆయన ఏది వద్దన్నాడో అది పాపం, ఆయన ఏది చేయమన్నాడో దాన్ని నిర్లక్ష్యం చేయడం పాపం, దేవుడికి నచ్చనది పాపం. ఏదేంలో ఆది తల్లిదండ్రులు వారు చేసిన తప్ప అదే. దేవుడికి నచ్చినట్టుగా ఉండాలి, దేవుడు చెప్పినట్టుగా ఉండాలి, దేవుడికి విధేయత చూపించాలి. దాన్ని వాళ్ళు అతిక్రమించారు. అవకాశం దేవుడిచ్చినా వారు దాన్ని వాడుకోలేదు, బొంకారు. వారు దాన్నే ప్రేమిస్తున్నారు, ఆయన చెప్పినా వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉన్నారు అన్న పరిస్థితి ఆది కాండంలో మనం 3:10 చూడగలం. కానీ ఏ పాపం అన్నిటినీ నాశనం చేసిందో ఆ పాపానికి విరుగుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ, యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ. కాబట్టి పాపుల రక్షకుడు, పాపపు శిక్ష నుంచి విడిపించిన రక్షకుడు మనం చూడగలుగుతున్నాం. రక్షకుడు ఆయన, రక్షకుడు ఆయన. ఒకటే, పాపం యొక్క శిక్ష నుంచి విడిపించాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. పాపులు రక్షించడానికి వచ్చాడు, పాపులు రక్షించడానికి వచ్చాడు. పాపం అన్న మాట దగ్గర జ్ఞాపకం చేస్తున్న దేవుని స్వభావానికి విరుద్ధమైనది, ఆయనకు నచ్చని వారు, ఆయన అసహించుకునే పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి ఆయనకి మనకు మధ్యగా అడ్డుగోడగా ఉన్న
పాపాన్ని ఆయన తీసివేసి మనల్ని రక్షించినట్టుగా చూడగలుగుతున్నాం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది, అడ్డుగోడను కూల్ చేశాడు ఆయన. 2వ మాట సాతాన్ నుంచి రక్షణ, సాతాన్ యొక్క అధికారం నుంచి రక్షణ, సాతాన్ యొక్క మోసాల నుంచి రక్షణ. అపొస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయము 18వ వచనానికి చదివితే, అపొస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయము 18వ వచనాన్ని 16, 18 కలిసి ఉన్నాయి. 2వ భాగం చదువుతున్నా. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, దాని మీద రాస్తున్నాడు, సాతాను అధికారం నుంచి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడ్డ వారు స్వాస్థ్యం పొందినట్లు, వారు సాతాను అధికారం నుంచి దేవుని అధికారంలోకి విడిపించబడుతున్నారు, సాతాను అధికారం నుంచి విడిపించబడి దేవుని బిడలవుతున్నారు, పాప క్షమాపణ పొందుకుంటున్నారు, నిత్య స్వాస్థ్యాన్ని సంపాదించుకుంటున్నారు, సాతాను నుంచి విడుదల, సాతాను మోసాల నుంచి విడుదల, దాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా పొందుకున్నట్లుగా రక్షణ సాతాను నుంచి అన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. తర్లోక ప్రార్థనలు ఆయన నేర్పించారు. మత్తయి 6వ అధ్యాయంలో మనం చదివితే, మమ్మను శోధనలోకి తేక దుష్టి నుంచి తప్పించండి, అది మన ప్రార్థన. మనం వాడిని ఎదిరిస్తే పారిపోతాడు, మనలో ఉన్నవాడు వాడికంటే గొప్పవాడు కాబట్టి వాడు ఊడిపోతాడు, మన చేతిలో ఉన్న వాక్యం ఖడ్గం కాబట్టి వాడు ఊడిపోతాడు. అదే వాక్యంలో మనల్ని పురుకొల్పే మాటలు. కాబట్టి పాపం యొక్క పెనాల్టీ నుంచి ఆయన మనల్ని తప్పించాడు, సాతాని యొక్క కబంధ హస్తాల నుంచి ఆయన మనల్ని తప్పించాడు, దాన్ని మనం చూడగలుగుతున్నాం. అట్లాగే ఆయన మనకిచ్చిన రక్షణ, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుంచి నన్ను విడిపించాను, క్రీస్తు నన్ను విడిపించాడు అని మాట్లాడుతున్నాడు. దేని నుంచి కిందకి వెళ్తే ముందటి అధ్యాయంలో పౌలు అంటాడు, 7వ అధ్యాయము 24వ వచనంలో, అయ్యో నేనంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణములకు లోనకు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును. శరీరం నుంచి విడుదల. 8వ అధ్యాయము 5వ వచనంలో, శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవం సమాధానం. 13వ వచనంలో, ఆత్మచేత శారీర క్రియను చంపితే జీవిస్తాం. ఎవరో కాదు శత్రువు, పాపం యొక్క ప్రభావం చేత పాడైపోయిన మన శరీరం మనల్ని మరణానికి లాక్కెళ్ళేది. ఇది దీని ఆరిజిన్ మట్టి, మట్టిలోంచి వచ్చింది. మనసంతా మట్టి మీదే, మనసంతా భూమి మీదే. ఆత్మ సంబంధులుగా ఉండనివ్వదు, శరీర సంబంధులుగా మార్చే, బలహీన పరిచే శరీరం. కాబట్టి శరీరం యొక్క ప్రభావం నుంచి, శరీరం యొక్క బలహీనత నుంచి ఆయన మనం రక్షించినట్లుగా, మనం చూడగలుగుతున్నాం. కాబట్టి శత్రువైన సాతాను నుంచి రక్షణ, మూలమైన పాపం నుంచి రక్షణ, శరీరం యొక్క ప్రభావం నుంచి రక్షణ మనం వాక్యంలో చూడగలుగుతున్నాం. కావున ప్రియులారా, ఆయన రాక మహాసంతోషకరమైన సువర్తమానం. అది ఎన్నో మంచి విషయాలున్న, గుడ్ న్యూస్ ఉన్న, అట్లాంటిది కాదు. అన్నిటికీ పరిష్కారం యేసే, అన్నిటికీ పరిహారి. కాబట్టి భయం నుంచి, మరణం నుంచి, పాపం నుంచి, పాపం యొక్క పెనాల్టీ నుంచి, శత్రువు యొక్క తంత్రాల నుంచి, శరీరం యొక్క బలహీనత నుండి ఆయన విడిపించువాడుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి అర్థం చేసుకుందాం. తర్వాత మాట లూకాసు వార్త 2వ అధ్యాయం 13వ వచనం చదివితే, దేవదూతలు ఆయన్ని కొనియాడుతూ ఉన్నారు. ఏమని? వెంటనే
పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన రాకడ సర్వోన్నత స్థలాల్లో ఉన్న దేవుడికి మహిమను తీసుకొచ్చింది. సర్వోన్నత స్థలం అంటే పరలోకం, పరలోకం, పరలోకపు దేవుడికి మహిమ, పరలోకపు దేవుడికి మహిమ. ఏ పాపం దేవుడు కోపాన్ని పుట్టించిందో, ఏ పాపం శాపానికి కారణమైందో, ఆ పాపానికి ఆయన పరిహారం చేయటం ద్వారా దేవుడు బలిని కోరటంలా కనికరాన్ని కోరుతున్నాడు. ఆయన మనం ఎంత దూరం అయిపోయినా ఆయన వదిలిపెట్టడంలా ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతుంది. యోహాను సువార్త 3:16, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. కాబట్టి ఈ కార్యం ద్వారా దేవుడికి మహిమ, యేసుక్రీస్తు ప్రభు జననం ద్వారా దేవుడికి మహిమ. మొదటి ఆదాము ఎంత అవిధేయత చూపించాడో, కడపటి ఆదాము అంత విధేయత చూపించాడు. అవిధేయత అన్న మాటకు తావే లేదు, సంపూర్ణంగా లోబడ్డాడు. దేవుడికి మహిమ, దేవుడు ఏం కోరుకున్నాడో అది ఈయన ద్వారా ఆయన కొరకిస్తున్న సాక్ష్యం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన యందు ఆ తండ్రికి దేవునికి ఎంత ఆనందమో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఎలా జీవించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా విధేయత చూపించాలి, ఎలా మాట వినాలి, ఎలా దేవుణ్ణి హానర్ చేయాలి, ఘనపరచాలి అంచే చూపించాడు, అంచే చూపించాడు. చాలాసార్లు నేను కాదు నా తండ్రి, నా తండ్రి చిత్తం, నా తండ్రి ఉద్దేశాలు, నా తండ్రి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆ మాదిరి చూపించాడంటే, అవును ఆయన దైవాన్ని ఎట్లా ప్రేమించాలో, దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలో, దేవుణ్ణి ఎలా గణపరచాలో, ఎలా మహిమపరచాలో చూపించాడు ఆయన, చూపించాడు ఆయన. కాబట్టి ఆయన జననం దేవునికి మహిమ, ఆయన జననం దేవునికి ఘనత. యోహాను సువార్త 17:4 ప్రాణం కంటే ఎక్కువగా దేవుని ప్రేమించటం, ప్రాణం కంటే ఎక్కువగా దేవుని ప్రేమించటం ఎలాగో ఆయన చూపించాడు, నేర్పించాడు. యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. ఎంత కష్టమైన టాస్క్ ఇచ్చినా దానంతటిని దేవుడి మీద ఉన్న ప్రేమతో యేసయ్య సంపూర్ణం చేశాడు. మన మీద ఉన్న ప్రేమతో యేసయ్య సంపూర్ణం చేశాడు. ఓటమి లేదు, విజయం. దేవుడికి మహిమ, దేవునికి ఘనత ఆయన ద్వారా, ఆయన ఆయన రాకడ ద్వారా, ఆయన రాకడ ద్వారా. ప్రకటన గ్రంథం అద్భుతంగా ఈ కార్యాన్ని, రక్షణ కార్యాన్ని వర్ణిస్తూ గ్రంథకర్త రాస్తున్నాడు. ప్రకటన గ్రంథం 5:9 నుంచి మనం చదివితే, ప్రకటన గ్రంథం 5:9 మనము 9:9-9 ఆ పెద్దలు నీవ గ్రంథాలు తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు, నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేశాను, కనుక వారు భూలోకం మంది ఎలుదురని కొత్త పాట పాడుదురు. కాబట్టి కిందకు వచ్చేసరికి 12, వారు వధింపబడ్డ గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. 13వచనంలో సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకును స్తోత్రము మహిమ ఘనత ప్రభావాలు యుగ యుగాలు ఆపాదిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. యేసు దేవునికి మాట వినటం, బలులు ఎంత ఆనందించేవాడు కాదు, బలులు అర్పించడం కంటే మాట వినట శ్రేష్టం. ఏదైనా తోటలో దేవుడికి ఏదో తక్కువైందని కాదు, మాట వినకపోవటం, విధేయత చూపించకపోవటం, అవిధేయతను కనపరచటం, వెన్ను చూపటం, దేవుణ్ణి నిర్లక్ష్యం చేయటం, అది ఎంత మాత్రం దేవుడికి మహిమ కాదు. యేసయ్య మొదటి రాకడ ఏమి చూపించిందంటే అట్టర్మోస్ట్ సబ్మిషన్, సంపూర్ణమైన విధేయత, తన ప్రాణం కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించటం, తన అన్నపానాల కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించటం, తండ్రి కొరకు పరితపించటం, ప్రార్థనలో సమయాన్ని గడపటం, పరిచర్యలో సమయాన్ని గడపటం. ఎందుకు ఇట్లాగున్నా ప్రభు అంటే, నా తండ్రి ఆయన అనుకున్నాడు అలా నేనుండాలి. ఆయన జీవితం ద్వారా ఆ దేవునికి ఎంత మహిమో, ఎంత మహిమో. కాబట్టి ఈ బాలుడు ఆ యేసుక్రీస్తు ప్రభు కొరకు పరలోక దూత ప్రకటిస్తున్న వర్తమానం, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయన జననం దేవునికి మహిమను తీసుకొచ్చింది, దేవునికి స్తుతి తీసుకొచ్చింది. దేవుడే కదా మనల్ని నెట్టేశాడు, దేవుడే కదా మనల్ని శ్రమకు అప్పగించాడు, దేవుడే కదా మనల్ని చేవదిలేశాడు అన్న ఆ ప్రతి దానికి మరలా యేసుక్రీస్తు ప్రభు జననం ఆయన ప్రేమను రుచి చూపిస్తూ, ఆయన కరుణను రుచి చూపిస్తూ, ఇది కృప, మన అర్హత కాదు, మన యోగ్యత కాదు, సకలాన్ని పోగొట్టుకున్నాం, సర్వస్వాన్ని పోగొట్టుకున్నాం, శిక్షకు పాత్రలం అయిపోయాం, అయినా దేవుని ప్రేమ వెంటాడింది. దేవుడు తన కనికరం చూపించాడు, ఆయనే ఒక మెట్టు దిగొచ్చాడు, ఆయనే మన వెతకపోయినా మనకు దొరుకుతా ఉన్నాడు, మన సామీప్యానికి వచ్చాడు. దేవునికి మహిమ. రెండో మాట, ఈ జననం ఎంత ఆశ్చర్యకరమైన ఫలితాన్ని తీసుకొచ్చిందంటే, లూకాసు వార్త 2:14 సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమ. రెండో మాట, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. భూమి మీద అసమాధాన పరిస్థితులు, కానీ యేసు జననం భూమి మీద ఉన్న వారికి సమాధానం అట. సమాధానం అన్న మాట దగ్గర పీస్, తిరిగి మరలా కనివేసుకోవడం, తిరిగి మరలా మాట్లాడుకోవడం, తిరిగి మరలా కలుసుకోవడం, సమాధాన పరిస్థితులు. ఆయన జననం భూమి మీద సమాధానం. దాన్ని వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే, దేంతో సమాధానం? రోమీయులకు రాసిన పత్రిక 5:10-11 మనం చదవాలి. రోమీయులకు రాసిన పత్రిక 5:10-11 చదివితే, ఎలాగనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిత్యముగా రక్షింపబడదుము. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. మన శత్రులం కాము, ప్రియమైన పిల్లలం. మన పాతాళానికి ఉగ్రతకు పాత్రులం కాము, ఆయన రాజ్యానికి అర్హులు, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ప్రజలు, ఆయన వధువు, ఆయన శరీరం, ఆయన సొత్తు, ఆయన ప్రజ, ఆయన జనాంగం. ఒకప్పుడు మనం దేవుడు లేనివారు, శత్రువులు, పాపులు, అవిధేయులు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చేసిన ఆ కార్యం ద్వారా, ఆయన రాకడ ద్వారా మనం తండ్రితో, దేవునితో సమాధాన స్థితిలోకి వచ్చాం. సమాధాన పరిచయుడు ఆయన, సమాధాన కర్తగా ఉన్నాడు ఆయన. కాబట్టి మనుషులకు సమాధానం ఆయన జననం ద్వారా. రెండవ మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16 చదివితే 2:16, ఆ తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని యూదులకు యూదేతరులకు పడదు. కానీ యేసుక్రీస్తు ప్రభు చేసిన గొప్ప కార్యం, ఆయనే దేవునితో వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిన గనక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆయన వచ్చి దూరస్థులైన మీకును, సమీపస్థులైన వారికి సమాధాన సువార్త ప్రకటించాను. ఆయన ద్వారానే మన ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. మనుషుల్లో జాతి భేదాలు లేవు, కుల భేదాలు లేవు, మత భేదాలు లేవు, వర్గ భేదాలు లేవు, స్త్రీ పురుష భేదాలు లేవు, ఏ కొట్లాడ్డకు తావు లేదు, ఏ వ్యత్యాసానికి తావు లేదు. యేసుక్రీస్తు ప్రభు అందరినీ సమానం చేశాడు, అందరి మధ్య సమాధానం తీసుకొచ్చాడు. ఆయన ఆయన రక్షణ పొందిన వారు, నిరీక్షణ పొందిన వారు. రేపు మనం వేవేల పరిశుద్ధులతో ఉంటాం. ఆ వేవేల పరిశుద్ధులు ఏ ప్రాంతానికి చెందినవారు? ఏంటి బంధుత్వం? ఏమి బంధుత్వం లేదు, ఒక్క తండ్రి పిల్లలు, అందరం కలిసి ఉంటాం. ఏ జాతి అయినా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, ఒక్క తండ్రి పిల్లలుగా, ఒక్క పట్టణ వాసులుగా నిత్యత్వంలో కలిసి ఉండబోతున్నాం. ఇప్పుడు మనం జాతి భేదాలు, దేశ భేదాలు, భాష భేదాలు, వర్గవర్ణ భేదాలు ఏ భేదాలకు తావులేదు. క్రైస్తవుల్లో ఆ యేసుక్రీస్తు ప్రభునందు విమోచనలోకి వచ్చిన వారు ఒక వర్గంలోనే రెండా మూడా అని తనుకునే ఆ భేదాలు కూడా లేవు. యేసుక్రీస్తు ప్రభు అన్ని భేదాలు, అన్ని అడ్డుగోడలు కూల్చేశాడు. ఆయన మన సమాధానకారకుడిగా ఉన్నాడు, మనకు సమాధానమై ఉన్నాడు. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించిన పరలోక సందేశం, ఎంత గొప్ప వర్తమానాన్ని అందిస్తుందంటే, ఆయన రాకడ అన్ని భయాలకు విరుగుడు. చూస్తున్నాం. భయపడకుడి, ఇంకా భయానికి తావులేదు. ఒకవేళ ఇంకా మనం దేనికైనా సరే భయపడతా ఉంటే సువార్త అర్థం కాలేదేమో, ఏసై అర్థం కాలేదేమో, ఏసైని సరిగ్గా మనం గ్రహించలేకపోయామేమో పరీక్ష చేసుకోవడం మంచిది. రెండవ మాట మహా సంతోషకరమైన సువార్త ఇది. మనం రక్షణ పొందాము అన్నది గొప్ప సంతోషాన్ని పుట్టించకపోతే, మనం యేసుక్రీస్తు ప్రభుని ఎరిగాము అన్నది గొప్ప సంతోషాన్ని పుట్టించకపోతే, యేసుక్రీస్తు ప్రభునందు వాగ్దానం చేయబడ్డ ఆత్మ సంబంధమైన, పరసంబంధమైన వాగ్దానాలు మన ఆస్తుల కంటే ఎక్కువ సంతోషాన్ని పుట్టించకపోతే, ఎందుకో సువార్త సందేశం సరిగ్గా అర్థం కాలేదేమో. ఇది గొప్ప సంతోషం, మహా సంతోషం. మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అన్నది మన ముందున్న ప్రశ్న. మూడవ మాట, ఈ సంతోషం, అందరికీ, కొందరికి కాదు ప్రజలందరికీ. ఈ గొప్ప సంతోషం ప్రజలందరికీ. దీన్ని నాకు మాత్రమే అని అట్టి పెట్టుకోవడానికి వీల్లేదు. తప్పకుండా మనం అందరికీ చేరవేయాలి, అందరికీ చాటి చెప్పాలి. ఈ ఉచితమైన కృప, ఈ ఉచితమైన రక్షణ అందరికి అందించడానికి మనం తాపత్రయపడాలి. ఇది అందరికీ సంతోషకరమైన సువర్తమానం. ఏంటది? 11వ వచనం, రక్షకుడు పుట్టాడు, సేవియర్ పుట్టాడు. సేవియర్ వచ్చాడు ఆయన, పాపం నుండి, దాని కాన్సిక్వెన్స్, సిన్ నుంచి, దాని కాన్సిక్వెన్స్ నుంచి సంపూర్ణ విడుదల. శత్రువు అన్నిటికీ మూలం వాడే ఆది నుంచి అబద్ధకుడు, హంతకుడు, వాడి కుతంత్రాల నుంచి విడుదల. వాడు ఏ ట్రాప్ లో మనం చిక్కించుకున్నా యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని విడిపిస్తుంది, వాడికి అపజయం. శరీరం పాప స్వభావానికి లోబడి ఉండగా పాపం శరీరం యొక్క బలహీనతల మీద విజయాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొందగలం. ఆయన మనకిచ్చిన వాగ్దానపు ఆత్మ, ఆత్మచేత శారీర క్రియలను చంపడం సాధ్యం. ఆత్మ నిగ్రహము కలిగిన ఆత్మ, నిగ్రహం కలిగిన సెల్ఫ్ కంట్రోల్. ఆత్మచేత శారీర క్రియను, రక్షణ. ఆయన రక్షకుడు, రక్షకుడుగా చూస్తున్నాం. రక్షణ పాపం నుంచి, శరీరం యొక్క స్వభావం నుంచి, శత్రు యొక్క పన్నాగ నుంచి మనం చూడగలుగుతున్నాం. అట్లాగే 5వది, దేవునికి మహిమ ఆయన ద్వారా, మనుషులకు సమాధానం ఆయన ద్వారా, ఎంత గంభీరమైన మాట. సమాధానం అన్న మాట దగ్గర విశ్రాంతి అన్నాడు. విశ్రాంతి, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులరా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి, మీ కాడి, మీ బరువు, అన్నిటి నుంచి విశ్రాంతి, ఆయన ఆఫర్ చేస్తా ఉన్నాడు. ఆదిలో వచ్చిన ఆదికాండం 3:17లో, ప్రయాసంతో బ్రతుకు తినాలని నువ్వు పంట తినాలి, ప్రయాసముతోటి నీ బ్రతుకు తినాలని వేదనతోటి వెళ్ళబుచ్చాలి. దాని నుంచి విశ్రాంతి, విడుదల, సమాధానం. ఆ అసమాధాన పరిస్థితి నుంచి దేవుడికి మానవులకు మధ్య ఉన్న ఎడబాటు కొట్టేశాడు, మనుషులకు మధ్య ఉన్న భేదాలు కొట్టివేశాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా
తండ్రికి మహిమ, పరలోకంలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టులైన ప్రజలకు ఎవరెవరు ఈ సువార్త నమ్ముతారో, ఎవరెవరు రక్షణ అనుభవంలోకి వస్తారో, సువార్త నమ్మి రక్షణ అనుభవంలోకి వచ్చిన వారందరికీ భూమి మీద మనందరి మధ్య సమాధాన స్థితులను ఆయన తీసుకొచ్చాడు. కాబట్టి మనం చదువుతున్న వాక్యపు వెలుగులో పరలోకం ఆయన్ని పశుబాలుడు, పశువులు పాక, మతానికి చెందినవాడు, ఒక భాష చెందిన దేవుడు, ఇంగ్లీష్ వారి దేవుడు అట్లా చూపించలేదు. గొప్ప సంతోషము యేసుక్రీస్తు ప్రభు రాక ఆ సంతోషాన్ని అనుభవిద్దాం, ఆ సంతోషాన్ని అనేక మందికి అందిద్దాం. అటు కృపా ప్రభు మనందరికి అనుగ్రహించిన గాక. ఆమేన్.